ఈనాటి నుంచే కొన్ని రోజుల వరకు లేకపోతే కొన్ని నెలల వరకు లేకపోతే కొన్ని సంవత్సరాల వరకు లేకపోతే కొన్ని జన్మల వరకు టైం పీరియడ్ నీ మీద ఉంది. ఇది కొన్ని రోజులు మాత్రమే జరుగుతుందా, కొన్ని నెలలు జరుగు, కొన్ని సంవత్సరాలు జరుగుతుందా, కొన్ని జన్మలు జరుగుతుందా? ఇది మీకున్న ఆప్షన్. నాకు ఆప్షన్ ఏం లేదు, నేను కొన్ని జన్మల పాటు చేయవలసింది. మరి మీకు ఆప్షన్ ఉండి మరి నాకు ఆప్షన్ లేకపోతే ఎట్టా? మనుషులు మారిపోతారు, అది తేడా. పాయింట్ ఆఫ్ కమ్యూనికేషన్ గ్యాప్ ఏం లేదు కదా. ఇవాళ నేను చెప్పబోతున్నటువంటి క్లాసెస్ కొన్ని జన్మల పాటు చెప్పవలసినటువంటి బాధ్యతను నేను స్వీకరించాను. మీరు కొన్ని రోజుల పాటే వస్తారు, లేకపోతే ఇవాళ తర్వాత మాకు చాలా బిజీ, మేము మీరేమనుకుంటున్నారు, మీరు క్లాస్ పెడితే మేము రాగలమా ఏంటి? డూ యూ థింక్ వీఆర్ సో డాట్ 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 పీపుల్? ఈ రోజుతో మీకు మాకు ఉన్నటువంటి లింక్ అవుట్. కొన్ని రోజులు వచ్చారు, లింక్ ఉంటుంది, మీరు మానేస్తారు, మళ్ళీ లింక్ పోతుంది. కానీ నేను చెప్పేటటువంటి ఈ ప్రక్రియ మాత్రము ఎక్కడో అక్కడ ఏదో విధంగా ఇంకా కొనసాగుతుంది. అది మీరు అబ్జర్వ్ చేయవలసినటువంటి నా లైఫ్లోని ఒక ఆస్పెక్ట్. ఎక్కడ చెప్తున్నారు మాస్టర్, మరి మేము రాకపోతే మేము తప్ప మాస్టర్కి ఇంకెవరూ లేరు కదా అనేటటువంటి ఒక విశేషమైనటువంటి కాన్ఫిడెన్స్ కలిగినటువంటి వ్యక్తులు దీన్ని గమనించే ప్రార్థన. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, చాలా తొందరగా ఈ క్లాసెస్ మొదలెట్టాల్సి వచ్చింది. టెక్నికల్గా ఈ క్లాసెస్ నేను ఇప్పుడేం చెప్దాం అనుకోలే, ఐ జస్ట్ వాంటెడ్ టు సీ వాట్ యూ పీపుల్ విల్ డూ. కానీ నాకేమనిపించిందంటే, మీరు ఏం చేస్తున్నారు అది బాగానే ఉంది, కానీ మీరు చేసే పనులు అనేక మందిని తన పరిధిలోకి తీసేసుకుని అనేక మంది మిస్గైడెడ్ అయిపోతూ కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు మరి స్టెప్స్ తీసుకోవాల్సిందే. చాలా జాగ్రత్తగా మీకు ఇది అర్థమవుతోంది అని నేను అనుకోవటం లే, నేను చెప్పినవి మీరు మళ్ళీ మళ్ళీ డిస్కస్ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ నేను చెప్పినటువంటి ఈ క్యాసెట్స్ని మీరు కొనుక్కుని వినండి. ఫ్రీగా డూప్లికేట్ చేసేసుకోవచ్చు, నేను కాదంటే అది, ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ది అమౌంట్ ఆస్పెక్ట్, ఐఎమ్ వరీడ్ అబౌట్ ది ఇంట్రెస్ట్ ఆస్పెక్ట్. కదా, ప్రతి క్లాస్ కూడా మీకు చాలా చాలా మీరు ఊహించినటువంటి రహస్యాలను కలిగి ఉంటుంది. మొదటి రహస్యం ముందే చెప్పాను నేను, మీ వైపు నుంచి ఒక ఆప్షన్ ఉంది, నా వైపు నుంచి ఒక ఆప్షన్ ఉంది. నా వైపు నుంచి నో ఆప్షన్, ఐ హ్యావ్ టు టీచ్ దిస్ విజ్డమ్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ టు దోస్ హూ హియర్. ఎవరు వినదలుచుకున్నారో వాళ్ళకి ప్రతి జన్మలోను చెప్పవలసినటువంటి బాధ్యత నేను స్వీకరించాను. నాకు ఆప్షన్ లేదు, మీకు ఆప్షన్ ఉంది. మీకు మూడు రకాలైనటువంటి ఆప్షన్స్ గురించి చెప్పాను నేను, ఐదర్ ఇన్ డేస్, మంత్స్, లేకపోతే ఇంకా ఇయర్స్. మంత్స్ దాకా ఇయర్స్ వైజ్ కంటిన్యూ చేసుకోగలిగితే లైఫ్ ఆఫ్టర్ లైఫ్ కొనసాగిపోతుంది. ఇంకా ఇది ఒక క్యాజువల్ మాటలుగా తీసుకోవద్దు. ఇందుకు ఏంటి నేను చెప్పదలుచుకున్నాను, దాని ప్రాముఖ్యత ఏమిటి అంటే, మొట్టమొదట మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఆధ్యాత్మికత అనే పేరుతో మీరు పాటిస్తున్నవన్నీ కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. టీవీలో మీరు చూస్తూ ఉంటారు కదా, ఎక్స్పైరీ డేట్ అయిపోతే వాడు ఏం చేస్తున్నాడు, అదే అంటున్నాడు వినియోగదారులు నిద్రలేవండి. చూసారా నేను చెప్తాను అర్థం అవుతుందా, ఏ అడ్వర్టైజ్మెంట్ గురించి చెప్తున్నాను. మందుల షాప్కి వెళ్తాడు వాడు, ఎక్స్పైరీ డేట్ అయిన ట్యాబ్లెట్ ఇస్తే ఏం చేస్తున్నాడు, పాతకాలపు నాణాలు ఏదో ఎక్స్పైర్ అయిపోయిన నాణాలు దాని మీద పెడుతున్నాడు. ఇట్ ఈస్ నాట్ ఎ జోక్, హాస్యానికి చెప్పబడింది కాదు. గురువులు మనుష్యుల్ని అనేక రకాలుగా కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మందులు ఎలా ఎక్స్పైర్ అయిపోతాయో రిలీజియన్స్ కూడా ఎక్స్పైర్ అయిపోతాయి. హిస్టరీ ఛానల్లో మిస్టరీస్ ఆఫ్ హిస్టరీస్ అని నాకు తెలియదు, ఇవాళ చూశాను నిన్నది, అది రెగ్యులర్గా ఛానల్ దాన్ని పెట్టుకుని మీలో ఎవరైనా నేను చెప్పిన దానికి విలువ ఇవ్వదలుచుకుంటే ఆ ఛానల్లో రిలే అవుతున్నటువంటి ప్రోగ్రామ్స్ని రికార్డు చేసుకోండి. నాకు తెలియదు, అందుకే చెప్పాను నేను నా క్లాసెస్ ఇప్పుడు అవి చాలా సీరియస్ క్లాసెస్. మీరు నిజంగా మీ జీవితాలలో మార్పు తెచ్చుకోవాలనుకుంటే యూ హ్యావ్ టు డూ దట్. హిస్టరీ ఛానల్ అని ఒక ఛానల్ ఉంది, అందులో ఇవాళే నేను ఈ క్లాస్కి రాబోయే ముందరే రిలాక్స్డ్గా ఏదో ఛానల్ ఆన్ చేశాను, అది వచ్చింది. అందులో పిరమిడ్స్ గురించి, జియస్ అనేటటువంటి గాడ్ గురించి, అమెజాన్స్ అనేటటువంటి ఆడవీరుల గురించి, భాష అర్థమవుతుంది కదా, పిరమిడ్స్ గురించి, జియస్ ZEUS, కొంతమంది దాన్ని జ్యూఎస్ అని కూడా పలుకుతున్నారు, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈజ్, దాని కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ నాకు తెలియదు. కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ద గాడ్ ఆఫ్ జియస్, ఎవరి గాడ్ ఆఫ్ జియస్ అంటే ఒలింపిక్స్ గేమ్స్ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి. ఒలింపియా అనేటటువంటి గ్రీక్లో ఉన్నటువంటి ఒక నగరంలో 2600 సంవత్సరాల కిందకి ఈ ఒలింపిక్స్ గేమ్స్ స్టార్ట్ అయ్యాయి. అందుకే నేను టీవీ చూసేది, మీరు టీవీ చూసే దానికి ఉన్న తేడా అర్థం చేసుకుని మీరు కూడా అలా టీవీ చూడటం నేర్చుకోండి. ఏంటి అక్కడ వాడు చెప్తాడు, వై డోంట్ నో వై పిరమిడ్ వాజ్ బిల్ట్. పిరమిడ్ లో ఉన్న పెద్ద తమాషా ఏంటంటే, 1, 2, 3 పెద్ద పిరమిడ్, దానికంటే కొంచెం చిన్న పిరమిడ్, దానికంటే ఒక చిన్న పిరమిడ్, ఎగ్జాక్ట్లీ ఈస్ట్ అండ్ వెస్ట్, నార్త్ అండ్ సౌత్ ఓరియంట్ అయి కట్టబడ్డాయి, ఎగ్జాక్ట్లీ 100%. మోడర్న్ సైంటిస్టులు, డాక్టర్ ఆర్కిటెక్ట్స్, సో కాల్డ్ మినరాలజిస్ట్ అంటే కన్స్ట్రక్షన్కి సంబంధించిన జ్ఞానము ఉన్నటువంటి వాళ్ళు, ప్లానెట్స్ గ్రహాల గతుల గురించి జ్ఞానము ఉన్నటువంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే, మాకు ఉన్నటువంటి ప్రస్తుత నాలెడ్జ్తో పిరమిడ్స్ లాంటి కట్టడాన్ని ప్రపంచంలో ఎక్స్పర్ట్స్ అయిన ఆర్కిటెక్ట్స్ అందరం కూడా కలిసి కట్టలేము. దట్ ఈస్ వాట్ దే సే. పాయింట్ అర్థమైందో లేదో మీకు, అంటే ఈనాడు ఉన్నటువంటి ఎంటైర్ ప్లానెట్ ఎర్త్ యొక్క సైంటిఫిక్ నాలెడ్జ్ పిరమిడ్స్ లాంటి కట్టడాన్ని కట్టలేదు. 3 పిరమిడ్స్ ఛాన్స్ గా ఓరియంట్ అయిపోయాయి అనేటటువంటి సో కాల్డ్ ర్యాషనలిస్టిక్ బ్రెయిన్ తో కనుక మీరు ఆలోచించగలిగితే నేను చెప్పగలిగేది ఏమీ లేదు. ర్యాషనలిస్టిక్ హేతువాదులకి ఉన్నటువంటి పెద్ద హేతు ఏంటి అంటే, వాళ్ళకి అర్థం కాంది ఏమైంది, ఆటోమేటిక్ గా జరిగిపోయిందేమో, యాదృచ్ఛికంగా, ప్రకృతిలో ఏది యాదృచ్ఛికంగా జరగదు అని మన ఫిలాసఫీ చెప్తుంది. యాదృచ్ఛికం అంటే ఏం లేదు, నీకు తెలియకపోతే యాదృచ్ఛికం అంటాము, దాన్ని యాక్సిడెంట్ అని కూడా అనొచ్చు. పాయింట్ అర్థమవుతుందా? నేను ఎటు మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. అదే యాంగిల్లో ఈనాడు మన కలిగిక కూడా యాదృచ్ఛికం కాదు. కానీ పిరమిడ్ ఒలింపిక్స్ స్టార్ట్ చేసినటువంటి ద లార్డ్ జీయస్ ఆర్ కింగ్ జీయస్ ఆర్ గాడ్ జీయస్ ఎవరో ఆయన తెలియదు. ఫెర్టిలిటీ గాడ్, ద గాడ్ ఆఫ్ అమెజన్, ఫిమేల్ గాడెస్, ఇవన్నీ కూడా క్రైస్ట్కి ముందు ఉన్నటువంటి రిలిజియన్స్. ఈనాడు వాటిని మనము ద వండర్స్ ఆఫ్ ద వరల్డ్స్ లో చెప్పుకుంటాం. ప్రపంచంలో అది చాలా అద్భుతాలుగా చెప్పుకుంటాం. పిరమిడ్స్, గాడ్ జీయస్ యొక్క విగ్రహము, గాడెస్ ఆఫ్ ఫెర్టిలిటీ. ఈ గాడెస్ ఆఫ్ ఫెర్టిలిటీకి ద డావిన్సీ కోడ్ అనేటటువంటి నావెల్కి చాలా దగ్గర సంబంధం ఉంది. సరే, యాజ్ యూజువల్ చాలా మంచి వస్తువుని మనం బ్యాన్ చేస్తూ ఉంటాం. యాజ్ యూజువల్ ఆంధ్రాలోను ఇంకో చోట ఎక్కడో అది బ్యాన్ చేసాం. వీఆర్ గ్రేట్ పీపుల్, అగైన్ వీ ప్రూవ్డ్ ఇట్. ఎందుకు ఇదంతా చెప్పుకొస్తున్నాను అంటే, ఈనాడు ప్రపంచంలో ఉన్ని రిలిజియన్స్ అన్నీ కూడా ఎక్స్పైరీ డేట్ కలిగినవి. అంటే దే ఆర్ ఎక్స్పైర్డ్. ఆ రిలిజియన్స్ మీకు రిజల్ట్ ఇవ్వవు. ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి మందులను ఏం చేస్తాం? ఇంట్లో అయితే ఓ మూల పడేస్తాం, షాప్స్లో వాటిలో ఎక్స్పైరీ డేట్ అయిన వాటిని ఎంత తొందరగా అమ్మేద్దామని ట్రై చేస్తారు. అంతేగా, ఇప్పుడున్నటువంటి ఆ రిలిజియస్ వేవ్ అలాంటిది అనమాట. ఏ రిలిజియన్ అయినా ఒక ఊపు అందుకుంటోంది, ఇంక్లూడింగ్ సాయి టెంపుల్. ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి భావం అర్థమవుతుందా? ఆ రిలిజియన్స్, ఆ రిలిజియన్స్ ను ఫాలో అయినటువంటి వాళ్ళు అంత గొప్ప వాళ్ళు అయిపోయారు. మరి మేం చేస్తున్నామో మాకేం రావటం లేదు. సిన్సియర్గా చేసేవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. దానికి కారణాలు మీకు ఈ లెక్చర్స్ లో దొరుకుతాయి. అంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి మందులు ఎక్స్పైర్ అయిపోతాయి, కానీ కమీన్ ఆ మందుల యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైరీ అవ్వదు. లాజిక్ అర్థమైందా? మందు ఎక్స్పైరీ అయిపోవచ్చు. పారాసెటమాల్ ఏదో కొన్నారు, మీరే ఎక్స్పైర్ అయిపోయింది. కానీ పారాసెటమాల్ ఎక్స్పైర్ అవ్వదు. మీరు మళ్ళీ కనుక దాన్ని తయారు చేసుకోగలిగితే మళ్ళీ పనిచేస్తుందండి. ఎలాగా ఆ పాత ఋషి సాంప్రదాయాలలో ఎక్స్పైర్ అయిపోయినటువంటి మనం ఎలా ఉపయోగించుకోవాలో నేను చెప్పబోతున్నాను. దీన్ని ప్యూర్గా ఒక సైంటిఫిక్ యాటిట్యూడ్తో మీరు ఆలోచించటం నేర్చుకోండి. ఐ డోంట్ వాంట్ ఎనీ బ్లైండ్ ఫెయిత్. గుడ్డిగా నేను చెప్పాను కనుక మీరు ఒప్పేసుకోవాల్సిన అవసరం లేదు. ప్యూర్ ఒక వైజ్ఞానికుల్లాగా మాస్టర్ చెప్పారు కనుక, లెట్ అస్ డిస్కస్, డూ ఇట్, గెట్ ది రిజల్ట్. ఆ క్లాసెస్ లో మూడు ముఖ్యమైనటువంటి విషయాలు మీరు మనసులో ఉంచుకోండి. మొట్టమొదట మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వ్యక్తిగతమైనటువంటి గురువులకి స్వస్తి చెప్పండి, ఇంక్లూడింగ్ మీ. వ్యక్తిగతమైనటువంటి గురువులకి మీరు స్వస్తి చెప్పాలి. సైన్సెస్ లో స్వస్తి చెప్పేశాం మనం. వ్యక్తిగతమైనటువంటి గురువులు ఏం లేదు. నేను గుంటూరులో టీజేపీఎస్ కాలేజీలో కెమిస్ట్రీ చెప్పాను. ఆ గుంటూరులోనే కొన్ని డిగ్రీ కాలేజెస్లో మిగతా వాళ్ళు కెమిస్ట్రీ చెప్పారు. ఇంగ్లాండ్లో కెమిస్ట్రీ చెప్పే గురువులు ఉన్నారు, అమెరికాలో కెమిస్ట్రీ చెప్పే గురువులు ఉన్నారు, ఈ గురువులందరూ ఏమి చెప్తున్నారో అది నేర్చుకుంటున్నాం తప్ప గురువు యొక్క భౌతిక శరీరాన్ని పట్టుకుని వేళ్లాడటం లేదు. పాయింట్ అర్థమైందా? మీ ఆ క్వాంటమ్ లీప్ మీరు జంటగలగాలి. గురువును వదలమంటలే, నేను గురువును వదలమంటలే, కానీ గురువుని పట్టుకుని గురువు చెప్పేది వినటం మానొద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ టీజేపీఎస్ కాలేజీలో నేను కెమిస్ట్రీ లెక్చరర్గా ఉన్నప్పుడు వాడు ఎంత గొప్పవాడైనా కూడా కెమిస్ట్రీ ఎవరి దగ్గర నేర్చుకున్నాను అంటే, కానీ నా దగ్గర మాత్రమే ఆ కెమిస్ట్రీ ఉండదు. ఎక్కడుంటుంది ప్రపంచంలో? ఎక్కడైనా ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నటువంటి ఆ కెమిస్ట్రీని ఈ భౌతిక శరీరధారులైనటువంటి లెక్చరర్ ఒక పుస్తకాన్ని చూసి ఒక టెక్స్ట్ బుక్ చూసి చెప్తారు. ఇంకట ఈ భౌతిక శరీరధారుల కంటే కూడా చాలా ప్రముఖమైనది ఏంటి? పుస్తకం. దాన్ని సిక్కులు ఏమంటారు? గ్రంథ సాహెబ్ అంటారు. గ్రంథమే మాకు గురువు. హిందువులు ఏమని చెప్తారు? గీత మాకు గురువు. ముస్లిమ్స్ ఏమని చెప్తారు? ఖురాన్ మాకు గురువు. క్రిస్టియన్స్ ఏం చెప్తారు? బైబిల్ మాకు గురువు. కానీ ఎప్పుడైతే నువ్వు బైబిల్ని వదిలి క్రైస్తుని పట్టుకుంటావో, గీతను వదిలి కృష్ణుని పట్టుకుంటావో, ఖురాన్ని వదిలి మొహమ్మద్ని పట్టుకుంటావో, కొంపలు అంటుకుంటాయి. పాయింట్ అర్థమవుతుందా? ఆ మార్పు మీరు తెచ్చుకోండి. కష్టమేం కాదు, కష్టమేం కాదు అది ఆ మార్పు. కొంచెం అంటే అర్థం ఏంటి? టీజేపీఎస్ కాలేజీలో కెమిస్ట్రీ చెప్పినవాడు, చదివినవాడు, లైఫ్లో ఏదో పెద్ద బిజినెస్ మ్యాన్, సైంటిస్ట్ ఏదో అయ్యాడు అనుకుందాం. నేను వెళ్ళాను అనుకోండి వాడి దగ్గరికి, నాకు మర్యాద ఇస్తాడా ఇవాడ? నాకు మర్యాద ఇస్తున్నాడు, కానీ మర్యాద యాక్చువల్గా నాకు ఇవ్వటం లేదు. వాడు దేనికి ఇస్తున్నాడు? నా ద్వారా నేర్చుకున్న విజ్ఞానం వల్ల నేను ఇంతవాడిని అయ్యాను. అది మనం గీతలో ఏముందో తెలియదు, ఖురాన్లో ఏముందో తెలియదు, బైబిల్లో ఏముందో తెలియదు, గ్రంథ సాహిబ్లో ఏముందో తెలియదు, గురువులు రాసిన పుస్తకాల్లో ఏముందో తెలియదు. ఎవరిని పట్టుకుంటున్నాం మనం? గురువుల్ని పట్టుకుంటున్నాం. దయచేసి ఫస్ట్ పాయింట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, టు హెల్ విత్ ది ఫిజికల్ గురువు. భౌతిక శరీరధారి అయినటువంటి గురువుల్ని గుండేసి కొట్టేయండి. మీరు కొట్టలేకపోతే ఆ గురువులే వెళ్ళిపోతారు. మేము చెప్పదలుచుకుందని మేము చెప్పేసామన్నాక అక్కడ నేను మొదట చెప్పిన పాయింట్ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నేను చెప్పేటటువంటి ఈ విషయాలు మీరు కొన్ని రోజులు మాత్రమే వింటారా? కొన్ని నెలలు మాత్రమే వింటారా? కొన్ని సంవత్సరాలు మాత్రమే వింటారా? కొన్ని జన్మలు మాత్రమే వింటారా? నన్ను కాదు, ఈ శరీరం కాదు, ఈ నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ యొక్క బేసిస్ మీకు ఆధారం కావాలంటే ఈ ఫోటో మీ దగ్గర ఉండాలి. ఆ ఫోటోలో మరి వ్యక్తులేగా ఉన్నారు? వ్యక్తులే ఉంటారు సైన్స్లో. సైన్స్లో ఉండేది డాల్టన్స్ లా అనే డాల్టన్ అనే వ్యక్తి, న్యూటన్స్ లా అనే న్యూటన్ అనే వ్యక్తి, ఐన్స్టీన్స్ లా అనే ఐన్స్టీన్ అనే వ్యక్తి. కానీ ఆ వ్యక్తి లేడు అక్కడ. ఏముంది? ఆ లాజ్ ఉన్నాయి. ఈ గురు సత్తాలో ఆ లాజ్ పట్టుకోండి మీరు. పాయింట్ అర్థమవుతున్నా? అంచేత నేను చెప్పేటటువంటి క్లాసెస్ మీకు అర్థం అవ్వాలంటే మొట్టమొదట ఈ కాన్సెప్ట్ మీకు అర్థం అవటం కంటే ముందు ఇది మీ ఇళ్లలో ఉండాలి. ఎందుకు? గురువులలో ఉన్నటువంటి చాలా గొప్పతనం ఏంటి అంటే, వాళ్ళు చెప్పదలుచుకున్నది వాళ్ళ ఫోటోల ద్వారా కూడా చెప్పేయగలరు. స్పిరిచువల్ గురువుల గురించి చెప్తున్నాను. కానీ మరి మా ఇంట్లో ఫోటోలు ఉన్నాయి కదా మాస్టర్, మరి మాకేం చెప్తున్నారు వాళ్ళు? వాళ్ళ భాష అర్థం అవ్వాలి మీకు. మీకు తెలిసింది గురువు మీద ప్రొజెక్ట్ చేసే గురువుకి ఏం రాదు, నా మాట వినాలి గురువు అనేటటువంటి మూర్ఖత్వం అంటాము, అహంభావం అంటాము. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ లుక్ ఎట్ ఇట్. పాయింట్ అర్థమైందా? ఆ తప్పు చేస్తాం మనం స్పిరిచువలిజంలో. మనం చేసేటటువంటి తప్పు ఏంటి అంటే, మన యొక్క లిటిల్ బుర్రలతో, మన యొక్క మెజరింగ్ రాడ్తో గురువుని కొలుస్తాం. అది వదిలేయాలి. గురువుని అంటే మళ్ళీ భౌతిక శరీరం పట్టుకోకండి. అక్కడ సివివి బ్లాబెట్స్కి ఉంటే వాళ్ళు ఏం చెప్పారు దానిని మీరు పట్టుకోండి. వీళ్ళకి దండం పెట్టాల్సిన పనే లేదు. దండం పెట్టినా పెద్ద ఏం లాభం లేదు. మీరు ఆచరించకపోతే దండం పెట్టి ఏం లాభం? అసలు దండం పెట్టడం అంటే ఏంటో తెలుసా మీకు? నా కర్మేంద్రియాలని జ్ఞానేంద్రియాలని నువ్వు చెప్పినట్టు చేస్తాను అనేటటువంటి సమర్పణాభావం. అది కూడా నీకు ఎప్పుడైతే అర్థం కాలేదో దండం పెట్టేస్తాడు. ఆచరిస్తాను అని అర్థం. ఏ విధంగా ఆచరిస్తావు? నా జ్ఞానేంద్రియాలతో నువ్వు చెప్పిన జ్ఞానాన్ని ఆచరిస్తాను. కమీ, నువ్వు చెప్పిన జ్ఞానాన్ని ఆచరిస్తాను తప్ప దానికి మళ్ళా నా బుర్ర పెట్టను. మీ బుర్రలు పెట్టకండి. మీ బుర్రలు పెడితే మీరేం చేయగలరు? మీ బుర్రలు పెట్టి మీరు దాని గురించి ఆలోచించగలిగితే యూ ఫామ్ యువర్ ఓన్ కల్ట్, ఫామ్ యువర్ ఓన్ గ్రూప్. తప్పేమీ లేదు, ఏమీ తప్పు లేదు అందులో. అసలు యాక్చువల్గా మొన్నటి వరకే కూడా నేను ట్రై చేసింది ఏంటంటే మీరు గురువులు అయిపోండి అని. నా కోరిక అది. మీకు తెలుసునో తెలియదు, అందుకనే వదిలేస్తాను నేను. కానీ మీరు గురువులు అవటం మానేసి గురువుల వెంట పరిగెట్టడం మొదలెట్టినప్పుడు మీకున్నటువంటి, నేను అందజేసినటువంటి నాలెడ్జే మీకు అవగాహన కాలేదు అని నాకు అనిపించినప్పుడు మరి నేనేం చేయాలి? అప్పుడు మిమ్మల్ని వదిలేనైనా వదిలేయాలి. సరే, మీ ఇష్టం బాబు. లేకపోతే చెప్పాలి ఎక్కడ తప్పు చేస్తున్నారు మీరు. పాయింట్ అర్థమైనా ఏమేం చెప్పానో మొట్టమొదట నేను చెప్పింది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆల్ రిలిజియన్స్ ఆర్ అవుట్ డేటెడ్. ఆల్ రిలిజియన్స్ ఇంక్లూడింగ్ ది సాయి కల్ట్ వీ మేక్ ఇట్ అవుట్ డేటెడ్. పాపం ఆయన అవుట్ డేటెడ్ కాదు. ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్. అంచేత సాయి కల్ట్ లో కూడా ఓల్డ్ వైనే, ఆ పాత చింతకాయ వైనే సాయి దాంట్లో కూడా పోయిచ్చాను. క్లియర్గా అర్థమవుతుంది చెప్పింది. మీరు అది అర్థం చేసుకోకపోతే ఈ క్లాసెస్కి మీకు గ్రిప్పు దొరకదు. అందుకే చాలా స్పూన్ ఫీడింగ్ చేయదలుచుకున్నాను నేను చాలా క్లియర్ కట్గా. చెప్పిందే చెప్పి మీకు అర్థమయ్యేటట్టు చేసి ఇంకా ఇవాళ నేను చెప్పినటువంటి క్లాస్ మీరు మళ్ళీ ఆ క్యాసెట్ 2-3 సార్లు విని దానిని అవగాహన చేసుకోండి ఏం చెప్తున్నాను. ఈనాడు ఏ రిలిజియన్కి మీరు చెందిన వాళ్ళు అని అడిగితే మిమ్మల్ని కించపరిచినట్టు. ఇంకేంటే దోస్ రిలిజియన్స్ హ్యావ్ నో మీనింగ్. క్లియర్? ఇంచేత మనము హిందువులం కాదు, ముస్లిం కాదు, క్రిస్టియన్స్ కాదు. సమన్వయం ప్రశ్నే లేదు ఇక్కడ. అది అర్థం చేసుకోండి. చాలా పిచ్చి ఆలోచన అది. అసలు సమన్వయం ప్రశ్న లేదు ఇక్కడ. అసలు సమన్వయం చేయటానికి ఉంది. ఇట్ ఈస్ అవుట్ డేటెడ్. కొంచెం సైన్స్ మీకు అర్థమవుతే పాయింట్ అర్థమవుతుంది. నేను ఏ యాంగిల్లో చెప్తున్నాను, డాల్టన్స్ లాలో యాటమ్ గురించి చెప్తాం. 1893 అనుకుంటా, నాకు గుర్తులేదు కెమిస్ట్రీ లెక్చరర్గా. అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, డాల్టన్స్ లా ఆఫ్ యాటమిక్ థియరీ. అందులో ఏం చెప్తామంటే యాటమ్ ఈజ్ ఇండివిజిబుల్. యాటమ్ అంటేనే అర్థం ఏంటి అంటే ఇట్ ఈజ్ ఇండివిజిబుల్ అని. అంటే ఇండివిజిబుల్ అంటే ఏంటి? దాన్ని ముక్క ముక్కలు చేయలేము. అది యాటమిక్ థియరీ. అర్థమవుతుంది కదా? అతి చిన్న పరమాణు ఉంటుంది, దాన్ని మీరు బ్రేక్ చేయలేరు. ఇట్ ఈజ్ ఇండివిజిబుల్, అవిభాజ్యమైనటువంటి కణము అని చెప్తాం. అలా రాయకపోతే వాడికి మార్కులు అయ్యాం, ఫెయిల్ చేసేస్తామని. కానీ ఈనాడు యాటమ్ అంటే అవిభాజ్యమైనటువంటి కణము అని ఎవడైనా చెప్పాడు అనుకోండి, డాల్టన్ అలా చెప్పాడు అని చెప్తే ఓకే. కానీ యాటమా, ఐ నో ఇట్ సార్, ఇట్ ఈజ్ ఇండివిజిబుల్ అని ఎవడైనా అన్నాడు అనుకోండి, ఏమవుతాడు వాడు? సైంటిఫిక్ కమ్యూనికేట్ నుంచి ఏమవుతాడు వాడు? ఎక్స్ కమ్యూనికేట్ అయిపోతాడు, గెంటాక్సారు వాడిని. అలాగే నువ్వు హిందూ అని చెప్పినా, నువ్వు క్రిస్టియన్ అని చెప్పినా, నువ్వు ముస్లిం అని చెప్పినా, ఎనీ సిక్ అని చెప్పినా, నేను సాయిబాబా ఫాలోవర్ని, సిద్ధి సాయిబాబా ఫాలోవర్ని అని చెప్పినా, ఆధ్యాత్మిక జగత్తు నుంచి మీరు గెంటి వేయబడతారు. అందువల్ల ఇన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నా కూడా ప్రపంచం ఇలా ఏడుస్తోంది. ఎందుకు ఏడుస్తుంది అంటే అసలు ఆ సైన్సే తెలియదు. పాతది నేను చెప్తామండి, అందువల్ల మొట్టమొదటిసారి రివోల్ట్ చేశాడు అరవిందో, భాషను వాడాడు. నేను చెప్పింది కొత్తది, వేదిక ఋషులు చెప్పలేదు దీని గురించి. అంటే అన్ఫార్చునేట్ గా వేదిక ఎంఫెని అని వేదాలతో అరవింద చెప్పింది కోరిలేట్ చేస్తారు. శ్రీరామ్ శర్మ ఆచార్య చెప్పింది వేదాలతో కోరిలేట్ చేస్తారు. ఇక్కడ వాళ్ళు కోరిలేట్ చేయమని చెప్పటం లేదు. యాటమ్ గురించి డాల్టన్స్ యాటమిక్ థియరీలో చెప్పిన విషయాల మీద కొత్తది బిల్డప్ అయింది, అర్థమవుతుందా? అలాగే వేదాల మీద ఈ కొత్తది బిల్డప్ అవుతుంది. కానీ వేదాలు ఈనాడు చెప్పబడుతున్నటువంటి స్పిరిచువలిజం యొక్క ఆధారమే కాని విజ్ఞానము కాదు. భాష అర్థమైందా నేను చెప్పింది? వేదాలు అవసరమే, యాటమ్ అవసరమే. కానీ యాటమ్ గురించి అప్పుడు చెప్పారే వేదిక ఋషులు, దాన్ని నువ్వు బేసిస్ తీసుకుని అదే అంతా అనుకుంటే తప్పు. కానీ అదే ఆధారం. అందువల్ల వేదమాత అన్నది మనకి చాలా అవసరం. ద మదర్ ఆఫ్ వేదాల్, నాట్ వేదాల్. తేడా ఉంది వేదాలకి, వేదము వేదమాత తేడా లేదు. ఆ తేడా గుర్తించగలగాలి మనం. అంటే ఇప్పుడు ఇదంతా చెప్పాక మీకేమనిపిస్తామంటే వేదాలు వదిలే వచ్చి అమ్మయ్య బాబు మేము చదువుకోక్కర్లేదు. కుదరదు, చదివి తీరాలి. వేదాలు చదవకుండా ఈనాడు ఋషులు చెబుతున్నటువంటి ఈనాటి ఋషులు అర్థమవుతుందా? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఓల్డెన్ ఋషి. విశ్వామిత్రుడు, వశిష్ఠుడు వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు. కొత్త విశ్వామిత్రుడు, అభినవ విశ్వామిత్రుడు, అభినవ వశిష్ఠుడు, వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోండి. ఇది ఒక వేదాలకే కాదు, స్తోత్రాలకి వర్తిస్తుంది. విష్ణు సహస్రనామ స్తోత్రము చదివినా, లలితా సహస్రనామ స్తోత్రము చదివినా, మీరు ఆ పాత విధానాలతో దానిని చదివితే కమీ లోపల వచ్చేయండి, ఉపయోగపడదు మీకు. అందువల్ల మేము చదివాము, మాకేమైంది మాస్టర్? మీరు చదివారు కరెక్టే, చదివే విధానము కరెక్టే, కానీ దాన్ని అవగాహన చేసుకునేటటువంటి విధానం తప్పు. క్లియర్? ఇంకేత ఇది మనసులో చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ క్లాసెస్లో నేను చెప్పినప్పుడు హిందూయిజం పోయింది, క్రిస్టియానిటీ పోయింది, సిమిలర్లీ ఆల్ రిలీజియన్ పోయింది. అంటే నా ఉద్దేశ్యం అవి విలువైనవి కావు అని నేను చెప్పటం లే. నా దగ్గరికి రాదలుచుకుని నేను చెప్పింది అర్థం చేసుకోవాలి అంటే అంతకంటే ఎక్కువ పై అంతస్తుకి ఎదగాలి. తండ్రి పిహెచ్డీ చేసేసాడు కనుక కొడుకు, నేను పిహెచ్డీ నుంచి మొదలెడతాను అంటే కుదరదు కదా. ఎక్కడి నుంచి మొదలెట్టాలి? మళ్ళీ వాడు మళ్ళీ నర్సరీ ఎక్కడ నుంచి మొదలెట్టాల్సిందే. కానీ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే అవంతా నర్సరీ స్టేజ్ ఆఫ్ స్పిరిచువలిజం, నర్సరీ స్టేజ్ ఆఫ్ స్పిరిచువలిజం. పాయింట్ అర్థమవుతుందా? అంచేత ఈనాడు మీకు ఆధ్యాత్మికతలో ఫలితాలు రాకపోవటానికి కారణం ఏంటంటే, యాజ్ ఎ సొసైటీ, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, మానవులుగా, మానవ జాతిగా మీరు ఆ రిలీజియన్ కంటే, ఆ ధర్మము చెప్పేటటువంటి స్థాయి కంటే చాలా ముందుకు వచ్చేశారు. అంటే ఏ విధమైనటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టము లేకపోతే బుల్లక్ కార్ మీరు వెళ్ళాలి. మీరు బుల్లక్ కార్ అంటే అర్థమైంది కదా, ఏంటది ఎద్దుల బండి మీద వెళ్తాం. అప్పుడు అది ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, అది పల్లెటూళ్ళలో అక్కడ. కానీ ఇప్పుడు నేను ఎద్దుల బండి మీద వెళ్తాను అన్నావు అనుకో, వెళ్తానో తప్పలేదు, నువ్వు ఎద్దుల బండి పోటీ కూడా పెట్టవచ్చు కదా, దానికి ప్రైజ్ మనీ కూడా ఇవ్వవచ్చు అంతే. కానీ ఎద్దుల బండి మీద నేను వెళ్తాను అంటే వెళ్ళు. మోడర్న్ జీవిత విధానంలో యు ఆర్ అవుట్, మోడర్న్ జీవితానికి నువ్వు పనికిరావు అని అర్థం అంతే కదా. అలాగే అలనాటి వేదాలు బుల్లక్ కార్ట్ వేదాలు, అవి ఇప్పుడు పనికిరావు. కానీ బుల్లక్ కార్ట్కి ఉన్న వీల్స్ ఉన్నాయే, అవి పనికి వస్తాయి. చెప్పింది అర్థమైందా? బుల్లక్ కార్ట్కి ఉన్న చక్రాలే సైకిల్కి ఉన్నాయి, స్కూటర్కి ఉన్నాయి, కార్కి ఉన్నాయి, ఏరోప్లేన్కి ఉన్నాయి. ముందు ఎగరాలంటే ఆ చక్రాల మీదే ఎగిరేది. ద వీల్స్ ఆర్ ఇంపార్టెంట్ ఆఫ్ ద బుల్లక్ కార్ట్, ద బుల్లక్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. ఆ మార్పు మీరు మీ జీవితాలలో తీసుకురాగలిగితే, అంటే వేదాలలో ఉన్నటువంటి చక్రాలను మనం ఉపయోగించుకుంటాం, వేదాలలో ఉన్నటువంటి ఎద్దులను మనం ఉపయోగించుకోము. కానీ చక్రాలు, పాత చక్రాలు చూస్తే ఏమనిపిస్తుంది, పారేద్దాం అనిపిస్తుంది. కానీ అదే మోడల్ మీద ఇవన్నీ నడుస్తున్నాయి. గాట్ ది పాయింట్? రెండోది ఏం చెప్పాను, గురువుల యొక్క వ్యక్తిత్వానికి దయచేసి దాసోహం అనకండి, సబ్జెక్ట్ నేర్చుకోండి. నాకు తెలిసే నువ్వు ఏ కెమిస్ట్రీ లెక్చర్ వెంట పడవు. కెమిస్ట్రీ లెక్చర్ దగ్గర ఏం నేర్చుకోవాలి? కెమిస్ట్రీ నేర్చుకోవాలి. కాదండి, నేను కెమిస్ట్రీ లెక్చర్ దగ్గరికి వెళ్ళి ఫిజిక్స్ నేర్చుకుంటానండి అంటే ఏమనాలి? నేను అంత మూర్ఖుడు లేడు అండి కదా. మరి గురువుల దగ్గరికి వెళ్ళి మీరు ఏం నేర్చుకుంటున్నారు అనే ప్రశ్న ఎప్పుడైనా మీకు వచ్చిందా? మాకు ఉద్యోగం లేదు, అది మీరు అడిగేది గురువుని, సబ్జెక్ట్ కాదు. మాకు ఆరోగ్యం బాగలేదు, సబ్జెక్ట్ అడగరు. సబ్జెక్ట్ అంటే నా ఉద్దేశం ఏంటి, స్పిరిచువలిజం, ఆధ్యాత్మిక విజ్ఞానము గురించి ఒక్కడు ప్రశ్న అడిగిన వాడు నాకు ఎక్కడా కనిపించలే. గొప్ప గురువు ఎవడు, వాడి దగ్గరికి వెళ్తే మా అమ్మాయి పెళ్ళి అయిపోయిందండి. లేదు, ఆ గురువు దగ్గర నుంచి వచ్చేస్తే మాకు దెబ్బలు తగిలేయండి. గురువు అదే మాట చేస్తుంది. మీ యొక్క కాన్సెప్ట్ ఆఫ్ గురువు ఎంత హీనంగా, ఎంత నికృష్టంగా ఉందో ఆలోచించుకోండి. ప్రేమస్వరూపుడైనటువంటి, దయాసాగరుడైనటువంటి గురువు దగ్గర నుంచి నువ్వు దూరం వచ్చేస్తే ఏమైంది, నీ బుర్ర బదులైపోయింది అని. బుర్ర బదులైన వాళ్ళు అలా ఆలోచించకపోయినా ఎవడో ఫోన్ చేసి చెప్తారు బుర్ర బదులైన వాళ్ళకి. ఏమని చెప్తారు? ఆ మూర్ఖత్వానికి నా దగ్గర జవాబు లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్ ఫర్ సచ్ ఫూల్. ఇంకేంటంటే, ఇంకా మీరు ఆధ్యాత్మికత, మ్యాక్స్ ముల్లర్ వాళ్ళు రాస్తారు అబోరిజినల్ అంటే పురాతన కాలంలో, అంటే సైన్స్ ఎంత డెవలప్ అవ్వకుండా, ఈ సిటీస్ అవి డెవలప్ అవ్వకుండా, ఆది మానవుడు కాలంలో మెరుపు మెరిస్తే భయపడేవాడు, వర్షం కురిస్తే గాలి వస్తే భయపడేవాడు. ఎందుకంటే వాయుదేవుడికి కోపం వచ్చింది. పాయింట్ అర్థమవుతుందా? మీ యొక్క ఆలోచన పరిధి ఇంకా ఆ కాలంలోనే ఉన్నది అని అర్థమైపోతుంది కదా. నేనేం చేస్తా, మీరు ఆ కాలంలో ఉండదలుచుకుంటూ ఉండండి. అందుకనే మీరు ఎన్ని రోజులు నాతో ఉంటారు అనేటటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ఆ పిరికి వాళ్ళు అవుతే నేనేం చేయగలను? ఆ పిరికితనం నుంచి బయటపడండి. దెబ్బలు తగిలినా, లాభాలు వచ్చినా, రోగాలు వచ్చినా, పండుగలుగా ఆనందంగా మీ జీవితాలు గడుస్తున్నా, మీ వల్లే అది జరుగుతుంది తప్ప గురువు వల్ల జరగదు, ప్రశ్నే లేదు. అందుకే మొట్టమొదటి ఫండమెంటల్ స్టేట్మెంట్ ఏంటి అంటే స్పిరిచువలిజంలో ఈనాడు, అన్ని పరిస్థితులకు నీవే కారణము, యూ ఆర్ ది కాజ్ ఫర్ ఎవ్రీథింగ్. నీకు పిల్లలు పుట్టలేదు, నువ్వే కారణం. నీకు పిల్లలు పుడుతున్నారు, నువ్వే కారణం. మాస్టర్ అలా చెప్తే మరి గురువు ఎందుకండి, డాక్టర్ ఎందుకండి? డాక్టర్ని అడగండి మీరు, ఏ డాక్టర్ అయినా ఏం చెప్తాడు నీకు ఆరోగ్యం ఎందుకు వచ్చింది అంటే బికాస్ ఆఫ్ యూ. నీ బాడీ కనుక ఇచ్చిన మందులకి రెస్పాండ్ కాకపోతే ఏమవుతావు? రెస్పాండ్ అవుతే బతుకుతావు. ఇంతకీ డాక్టర్ వల్ల బతికేవా, నీ బాడీ రెస్పాండ్ అవటం వల్ల బతికేవా, ఏది కరెక్ట్? మీరే ఆలోచించి చెప్పండి. ఓ హార్ట్ డాక్టర్ దగ్గర ఒకడికి చాలా సీరియస్గా ఉన్నాడు, తీసుకొచ్చాడు. రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు ఐసీయూలో పెట్టి నాలుగో రోజు బతికిపోయాడు అంటాడు. ఒక 3 లక్షల రూపాయలు బిల్ ఇచ్చి పంపించేశాడు. ఆ 3 రోజుల్లోనే 4 చచ్చారు అక్కడ. ఆ డాక్టర్ చేతిలోనే నేను ఎవరి వల్ల బతికాను మరి? ఆ డాక్టర్ వల్ల. మరి ఆ 4 ఎవరు ఇందువల్ల చచ్చారు? అప్పుడు మాత్రం మీరందరూ డాక్టర్ వల్ల చచ్చారని ఏమంటారు? అసలు మీకు బుర్రుండి మాట్లాడుతున్నారా లేదా అని ఇప్పుడు నాకు ఆశ్చర్యం ఇస్తుంది ఆ మాట అంటే. నేను ఆ డాక్టర్ వల్ల బతికాను అంటే ఆ 4 ఎవరి వల్ల చచ్చారు? ఖచ్చితంగా డాక్టర్ వల్లే చచ్చారు, అంతే కదా. ఆ 4 డాక్టర్ వల్ల చావలేదు అంటే నేను ఎవరి వల్ల బతికాను? ఖచ్చితంగా డాక్టర్ వల్ల కాదు. ఎందుకు ఇది చెప్పాను, డాక్టర్ సైన్స్ను క్రిటిసైజ్ చేయడానికి చెప్పటం లేదు. అన్ని పరిస్థితులకి నీవే కారణం అన్నది మెడిసిన్లో కూడా 100% రైట్ అని మీకు అర్థమయ్యేటట్టు చెప్పటానికి చెప్తున్నాను. భావం అర్థమవుతుందా? అంటే యూఆర్ రెస్పాన్సిబుల్. మొట్టమొదట ఈనాటి ఆధ్యాత్మికత నీకు చెప్పేది ఏంటి అంటే యూఆర్ రెస్పాన్సిబుల్. నువ్వు నేర్చుకుంటే అది నీ గొప్ప, నేర్చుకోలేదు అది నీ గొప్ప. కానీ యూఆర్ రెస్పాన్సిబుల్ అనేటటువంటి ఈ మాట ఈనాటిది కాదు, 5000 సంవత్సరాల కిందటే దీనికి బీజాలు పడిపోయాయి. మొత్తుకుంటాడు అర్జునుడు భగవద్గీతలో, నన్ను ఏం చేయమంటావు, నన్ను కన్ఫ్యూజ్ చేసి పారేస్తున్నావు, ఓసారి ఇది రైట్ అంటావు, ఓసారి అది రైట్ అంటావు అంటే శ్రీకృష్ణుడు ఏం జవాబు ఇచ్చాడు? యదేచ్ఛసి తదార్థం, నీకేది ఇష్టం ఓకే. ఇంచేత ద ఫైనల్ డెసిషన్ నీది కాకపోతే నీకే ఫలితాలు రావు. ఈ మాట అంటే చాలా మందికి అర్థం కాదు. మీకు చెప్తే నీకు చేసేస్తా మాస్టర్, నీకు ఏ రిజల్ట్ రాదు. ఎంత కోపం వచ్చిందో కొంతమందికి ఈ మాట అంటారా, చెప్పింది చేస్తే రాదా? పుస్తకాలు చూడండి. అంతా మిలిటరీలో రాజు చెప్పినట్టు సైనికుడు చెప్పినట్టు యుద్ధం చేస్తాడు, చెప్పినట్టు చేశాడు కదా, గెలిచాడు రాజు. ఇంతకీ రాజ్యం రాజుకు వస్తుందా సైనికుడికి వస్తుందా? ఎవడికి వస్తుంది? సైనికుడికి రావాలి మీరు చెప్పినట్టు చెప్తే. పాయింట్ అర్థమైందా? అక్కడ నువ్వు నిర్ణయించుకుని నువ్వు చేస్తే ఆ లాభాలు నీకు వస్తాయి. ఇంకోడు చెప్పింది చేస్తే నీకేం లాభం రాదు, వస్తే జీతం రాళ్ళు వస్తాయి. సైనికుడికి అంతకంటే ఏం వస్తాయి? అర్థమవుతుందా? అంచేత దయచేసి ఏ గురువుని, ఈనాటి గురువుని ఏం చెయ్యాలి అని అడగండి. ఒకవేళ వాడు చెప్పినా నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు అనుకోండి, యూఆర్ ఇన్ వెరీ గ్రేట్ డేంజర్, చాలా ప్రమాదంలో ఉంటారు మీరు. ఇంచేత ఆ లాభాలన్నీ ఆ గురువుకి వెళ్ళిపోతాయి. ఎలాగా సైనికుడు, సేనాధిపతి వీళ్ళందరూ కూడా రాజు చెప్పినట్టే చేస్తే రాజ్యం ఎవరికి వస్తుంది? వీడు రివోల్ట్ చేస్తే రాజును కొట్టేస్తే, అంటే ఆ రాజును కొట్టేయాలి అనే నిర్ణయం రాజు చెప్తాడా నన్ను చంపేరా అని? ఎవడు నిర్ణయించుకున్నాడు? అప్పుడు రాజ్యం వాడికి వచ్చింది. అలానే అందరిని గురువుని చంపేయమని నేను చెప్పటం లే. పాయింట్ అర్థమైందా? గురువు దగ్గర మీరు జీవించే విధానం నేర్చుకోండి, ఆలోచన విధానం నేర్చుకోండి, ఆ ఆలోచన విధానానికి అనుగుణ్యంగా జీవించటం నేర్చుకోండి. అది మీరు చేయాలి. మరి ఏ గురువుని ఎన్నుకోవాలండి? ఈనాడు ఆధ్యాత్మిక జగత్తులో ఈ యాంగిల్లో మీకు మార్గదర్శనం ఇచ్చేటటువంటి గురువులు ఎవరు లేరు. భౌతిక జగత్తులో నాకు తెలిసి అందులో ఒకడు తప్ప ఇంకొకడు భౌతిక జగత్తులో లేడు. ఎవరు ఉన్నారు? తప్ప ఒకడు ఉన్నారు లేండి, సత్యసాయిబాబా ఉన్నారు అక్కడ. మిగతా వాళ్ళందరూ కూడా భౌతిక శరీరధారులు కాదు. కానీ ఎలా జీవించాలో అనే దానికి వాళ్ళ రచనలు ఉన్నాయి, వాళ్ళ పుస్తకాలు ఉన్నాయి, వాళ్ళ మార్గదర్శనం ఉంది. యు హ్యావ్ టు రీడ్. నిజంగా జరిగిన ఒక సంఘటన చెప్తాను నేను. రష్యన్ ఎంబసీలో రష్యన్ అంబాసిడర్ కూతురు ఇండియా నుంచి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళింది. ఎవరి దగ్గరికి వెళ్ళిందో అర్థమైందా? రష్యాలో మన ఇండియానే ఉన్నాడు, అతను రష్యన్ అంబాసిడర్ అంటే మన భారతదేశానికి ప్రతినిధి. అతని కూతురు సరే మా నాన్నగారిని చూద్దామని వెళ్ళింది రష్యాకి. కన్ను ఎరబడింది. అంబాసిడర్ కూతురు కన్ను ఎరబెడితే నాకు మామూలుగా అయితే కన్ను ఎరబెడితే ఏమన్నా తడుగుడేసుకో పడుకో అంటారు. మన అంబాసిడర్ కూతురు ఐ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి అని హుటాహుటీన బయలుదేరి వెళ్ళారు. అక్కడ బోర్డు కనిపించింది, వీళ్ళకి రష్యన్ భాష రాదు కానీ కంటి బొమ్మ వేసి ప్లస్ మార్క్ వేసింది, అంటే ఖచ్చితంగా అది కంటి ఆసుపత్రి. సరే వెళ్ళారు. వెళ్ళాక డాక్టర్ కన్ను చూసి తెలుగు విడిచేసి ఐ కాంట్ డూ ఎనీథింగ్ అన్న పోజు పెట్టాడు. భాష చెప్పలేదు, భాష అర్థం కాదుగా. ఈవిడ గాభరా పడిపోయింది అమ్మాయి. సరే అక్కడ కాస్త హిందీను అది వచ్చిన వాళ్ళు ఉంటే ఏంటంటున్నాడు, ఏంటో పెరుగు విడిచేస్తున్నాడు, కళ్ళు పెద్దవి చేసేస్తున్నాడు, వెళ్ళిపో అంటున్నాడు. అంటే ఏం లేదు, నీకు ఎడం కన్ను ఎదబడింది, నేను కుడి కన్ను డాక్టర్ని, నీ జీవితంలో నీ మొత్తం శరీరము మనస్సు ఇంద్రియాలు అన్నీ కలిసి జీవిస్తాయి. నువ్వు ఒక్కడివి కాదు, నీ ఫిజికల్ బాడీయే కాదు, యు హ్యావ్ అదర్ బాడీస్ ఆల్సో, ఇవన్నీ కలిసి జీవిస్తాయి. ఇంతకీ వాడు కుడికన్ను డాక్టర్ అవటానికి ఎన్ని రోజులు ఎన్ని గంటలు చదివి ఉంటాడు? రెండు గంటలు చదివితే కుడికన్ను డాక్టర్ అయిపోతాడా? లెక్క చెప్పండి, ఎన్ని రోజులు చదివితే అయిపోతాడు? మినిమం 20 ఇయర్స్. ముందు ఒకటో క్లాస్ నుంచి చదువు మొదలెట్టాల్సిందేగా వాడైనా. 10 ఏళ్ళకి 10th క్లాస్ వస్తాడు, దాని తర్వాత 2 ఏళ్ళు 12 ఏళ్ళు, దాని తర్వాత 3 ఏళ్ళు MBBS. ఎక్స్పర్ట్ కదా, అంతేత ఇంకో 3 ఏళ్ళు 18. వాడు ప్రాక్టీస్ పెట్టి 2-3 ఏళ్ళు అయి ఉంటుంది కదా క్లినిక్లో అంతరాష్ట్రంటే, అంటే 8 ఏళ్ళు అయిందనమాట. అంటే నీ ఒక కన్ను ఎలాగ ప్రవర్తిస్తుందో తెలిసి దాన్ని సవ్యమైనటువంటి మార్గంలో పెట్టేటటువంటి వ్యక్తి 20 సంవత్సరాలు చదివితే ఇన్ని ఇంద్రియాలు మనస్సు ఇవన్నీ కలిసినటువంటి జీవితాన్ని జీవించేటటువంటి కళ నీకు ఎన్ని రోజుల్లో వస్తుంది? ఒక రోజులో వస్తుందా? 2 రోజుల్లో వస్తుందా? రాదు కదా.
ప్లస్ నువ్వు ఎంత టైం దానికి డివోట్ చేస్తున్నావు, నువ్వు జపం చేసేస్తున్నావు, యజ్ఞం చేసేస్తున్నావు, ఓకే, దాని వెనక అతడ స్వాధ్యాయం ఉందా? ఏ గురువైనా ఏ ఋషి అయినా అనేక సంవత్సరాల పాటు అనేక జన్మల పాటు తపస్సు చేశాడు అని చదువుతాం మనం. చదవమా? శ్రీరామ శర్మ ఆచార్య గురించే మనం మాట్లాడుకుంటే 12th century నుంచి ఆయన చెప్పుకొస్తాడు, నేను కబీర్దాసుగా, సమర్థ గురు రామదాసుగా, రామకృష్ణ పరమహంసగా సాధించలేనిది శ్రీరామ శర్మ ఆచార్యగా సాధించాను. అంటే ఆయనకి ఎన్ని జన్మలు పట్టింది? 3 ముఖ్యమైన జన్మల గురించి చెప్పాను, మధ్య చాలా ఉన్నాయి పనికిరాని జన్మలు అన్నాడు. అంటే శ్రీరామ శర్మ ఆచార్యకు కూడా పనికిరాని జన్మలు ఉన్నాయి. అంటే విచ్ హ్యాజ్ నో వాల్యూ. పాయింట్ అర్థమవుతుందా? ఆధ్యాత్మిక జగత్తులో ఒక గురువు దగ్గరికి వెళ్ళి వాడికి దండం పెట్టేస్తే మాకు వచ్చేసింది అంతా. ఎలా వస్తుంది? ఏమొస్తుంది? ఏం చదివా? అది కూడా పద్ధతిగా చదవాలి. డాక్టర్ చదువుతున్నవాడు మధ్యన ఇంజనీరింగ్ పుస్తకాలు చదివి, మధ్యన నావెల్స్ చదివి, మధ్యన సినిమాలు చూస్తూ ఉంటే ఏమవుతుంది? మరి ఆధ్యాత్మిక జగత్తులో పాయింట్ అర్థమైందా? అంతేత ఇప్పుడు నేను మీకు చెప్పిన అర్థమైందా? మొట్టమొదట ఏం చెప్పాను, మళ్ళీ మళ్ళీ జాగ్రత్తగా గుర్తుంచుకోండి, టు హెల్ విత్ ఆల్ విల్ డూ. ఏ ధర్మము కూడా ఈనాడు ఉపయోగపడదు మీకు. దే ఆర్ ఆల్ ఎక్స్పైర్డ్ రిలిజియన్. ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి రిలిజియన్. రెండోది ఏం చెప్పాను, ఆ టెక్నాలజీ ఎక్స్పైర్ అవ్వలేదు. మందులు ఎక్స్పైర్ అయిపోతాయి, కానీ ఆ టెక్నాలజీతో మీరు మళ్ళీ మందులు తయారు చేసుకోవచ్చు. కానీ మళ్ళీ మందులు తయారు చేసుకోవాలి మీరు, ఆ టెక్నాలజీని మీరు మళ్ళీ రివైవ్ చేసుకోవాలి. మీరు మర్చిపోయారు ఆ టెక్నాలజీని. ఈ 2 పాయింట్స్ అర్థమే కదా. మూడోది ఏం చెప్పాను, మనకి మనము వేదిక్ నాలెడ్జ్కి ఆధారంగా మన ఎడ్యుకేషన్, స్పిరిచువల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అవ్వాలి. కానీ వేదాస్ చాలా పాతవి. కెమిస్ట్రీ ఎప్పుడు చెప్పినా డాల్టన్ సైంటిఫిక్ థియరీతో చెప్తాం, కానీ ఇమ్మీడియట్గా ఏం చెప్తాం, అది తప్పు. అలాగే వేదిక్ నాలెడ్జ్ చదివాక ఏం చెప్పాలి, అది తప్పు. చెప్పింది అర్థమవుతుందా? చాలా అంతేత మేము చదువు వేదాలు, నీకేమీ రాదు. అందుకని ఈ క్లాసెస్ కంత ఇంపార్టెన్స్ ఇచ్చి చెప్తున్నాను. మీరు నేర్చుకోదలుచుకుంటే ఈ క్లాసెస్ లో ప్రతిరోజు ఈ 1.5 hours, దాని తర్వాత జరిగే 30 minutes ప్రాక్టికల్స్, దాంట్లో మిల్లిమిల్లిగా నేను మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటా. దీనికి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అన్నది మీ ఇష్టం. క్లాస్కి ఎవరు వచ్చినా రాకపోయినా టీచర్ రావాల్సిందేగా, టీచర్ పాఠం చెప్పాల్సిందేగా. క్లారిటీ ఆఫ్ థాట్ క్లియర్గా ఉందా? ఫర్గెట్ అబౌట్ ఆల్ రిలిజియన్స్. రెండోది ఏం చెప్పాను, ఆ రిలిజియన్స్లో చెప్పబడినటువంటి టెక్నాలజీని మనం రివైవ్ చేసుకోవాలి. రివైవ్ చేసుకున్నాక ఆ టెక్నాలజీ ఆధారంగా మన ఇండియాలో ఉన్నటువంటి వేద విజ్ఞానాన్ని ఖచ్చితంగా మనము చదివి అధ్యయనము చేసుకోవలసినదే. యు జస్ట్ కాంట్ ఎస్కేప్ ఇట్. అదే మాస్టర్ నీతో వచ్చిన గొడవ. ఒకసారేమో అది పాత చింతకాయ పచ్చడి వదిలేయండి అన్నారు. మేము ఎంత హాయిగా వదిలేద్దామని నిర్ణయించుకుందావో, మరి ఇప్పుడేమంటున్నారు? మళ్ళీ సార్ ఇది ఏంటి సార్, అందుకే అసెంబ్లీ రావు. ఏముంది ఇంతగా చెప్తాడు, ఒకటి వద్దంటాడు, ఒకటి కాదంటాడు. పాయింట్ అక్కడ ఏంటి అంటే, ఋషి తన కన్నుతో చూశాడు ఒక వస్తువుని. ఏ యుగంలోనో, ఈ యుగంలో కూడా కాదు, ఏ యుగంలో, పాత రాముడు వారి యొక్క త్రేతాయుగంలో ఆ విశ్వామిత్రుడు గారు తన కన్నుతో ఒక వస్తువుని చూశాడు. మనము మన కన్నులతో ఒక వస్తువుని చూస్తున్నాం. చూసే విధానంలో మారుతున్నదా? ఆయన కన్ను మన కన్నులో తేడా ఉందా? ఉందా? లేదుగా. ఆయన ఇంద్రియాలు మన ఇంద్రియాలకి ఏం తేడా లేదు. తేడా ఇంద్రియాలను నువ్వు ఎలా ఉపయోగించుకుంటావు అన్న దాంట్లో ఉన్నది. మీ యొక్క ఫిజికల్ బాడీకి ఏమీ తేడా లేదు. సెక్స్ తేడా గురించి మాట్లాడకండి, ఇట్స్ ఎ వెరీ మైనర్ చేంజ్. ఏమీ తేడా లేదు భౌతిక శరీరానికి. కానీ భౌతిక శరీరాలను నువ్వు ఎలా ఉపయోగించుకుంటావు అన్న దాంట్లో పురాతన వేద ఋషుల కంటే మీరు చాలా ముందు ఉన్నారు అన్నది మీరు మర్చిపోయారు. అది మీరు మర్చిపోయారు. మీకు అది అర్థం అవటంలే. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అనుకుంటున్నారు. చిన్న ఉదాహరణ చెప్తాను, మీకు అర్థం అవుతుంది ఎప్పుడైనా. ఒక వ్యక్తి నిరంతరము కుంపటి దగ్గర ఉన్నాడు అనుకోండి. ఒక వ్యక్తి నిరంతరము ఏంటది, రైల్వే ఇంజన్, స్టీమ్ ఇంజన్, స్టీమ్ ఇంజన్లో నిరంతరము వాడు స్టీమ్ ఇంజన్ నడుపుతున్నాడు. వాడు ఒకటి స్టీమ్ ఇంజన్ నడపటం లే. మీకు తెలుసుకో తెలియదు, డాక్టర్లు చెప్తారు, ఇఫ్ యు ఆర్ ఎక్స్పోజ్ టు హీట్ కంటిన్యూస్లీ మీ బాడీ సెల్స్ యొక్క రియాక్షన్ టైము మెకానిజము మామూలు వ్యక్తి కంటే చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఇంకేదంటే హీట్ ఎక్స్పాండ్స్ బాడీ. వేడి తగులు నిరంతరం తగులుతున్నటువంటి శరీరంలో ఉండేటటువంటి కణాల ప్రకృతి, కణాలు పనిచేసే విధానము, నిరంతరము వేడి తగలనటువంటి వ్యక్తుల శరీరం కంటే భిన్నంగా ఉంటాయి. సైంటిస్టే చెప్పక్కర్లేదు, మీకు అర్థమవుతుంది ఊహించింది. పురాతన వ్యక్తి ఆవుదం దీపాల వెలుతుల్లో జీవించేవాడు. ఈనాటి వ్యక్తి మరి వీడి బాడీకి వాడి బాడీకి తేడా ఉంటుందా ఉండదా? వీఆర్ మోర్ సెన్సిటివ్ టు లైట్. పురకాలపు ఋషుల కథ లేదు. అంతేత వాళ్ళప్పుడు త్రాటకం చేసేవాళ్ళు నేతి దీపాలు పెట్టి. ఇప్పుడు నువ్వు నేతి దీపాలు పెట్టి త్రాటకం చేస్తే నువ్వు మూర్ఖుడివి. అంత పెద్ద లైట్ నీ కంట్లో పడుతూ ఉంటే ఆ నేతి దీపం ఏం చేస్తుంది? నిన్ను లాజిక్ అర్థమైందా? ప్రతిరోజు నువ్వు ఆ ఎలక్ట్రిక్ లైట్ కంట్లో పడుతూ ఉంటే ఈ చిన్న నేతి దీపం నీకేం చేస్తుంది? అందుకే హోమియోపతి వాళ్ళు ఏమంటారంటే ముందు నువ్వు ఇంగ్లీష్ మాత్రలు మానే అంటారు. ఇంకేత ఇంగ్లీష్ మాత్రలు వాడితే హోమియోపతి మందు సూక్ష్మమైనది కనుక పనిచేయదు. కానీ కన్ను పనిచేసే విధానంలో మార్పు రాలే. పాయింట్ అర్థమవుతుందా? నీకన్నైనా ఋషికన్నైనా ఇడియట్ కన్నైనా పిచ్చివాడి కన్నైనా కన్ను అలాగే రిజిస్టర్ చేస్తుంది. కంట్లో కాంతి కిరణాలు వెళ్తాయి, రెటీనా మీద పడవలసిన బొమ్మ పడుతూనే ఉంటుంది. తేడా ఎక్కడొస్తుంది అంటే హౌ యూ అనలైజ్ ఇట్, దాంట్లో తేడా వస్తుంది. అక్కడ పురాతన ఋషుల కంటే కూడా మీరు చాలా సెన్సిటివ్ అన్నది గుర్తు చేసుకోండి మీరు. అంచేత మెడిటేషన్లో కానీ మిగతా పూజా విధానాలలో కానీ మన శరీరాలలో వచ్చినటువంటి ఈ మార్పుని మీరు కన్సిడర్ చేయకుండా ఆ పాత పద్ధతులే ఫాలో అవుతూ ఉంటే ఏమవుతుంది? మరి చెయ్యొచ్చా? ఏబీసీడీలు నేర్చుకోవచ్చిందేగా. ఎవడైనా ఏబీసీడీలు నేర్చుకోవాల్సిందే, గ్రామర్ నేర్చుకోవాల్సిందే, సెంటెన్స్ ఫార్మేషన్ నేర్చుకో. అందులో తేడా లేదు. షేక్స్పియర్కైనా అదే, నీకు అయినా నాకైనా ఎవరికైనా అదే. కానీ వాడే విధానంలో తేడా వచ్చేసింది. ఈజ్ ఇట్ క్లియర్? ఆ మార్పు మనసులో గుర్తుంచుకోండి. మీ శరీరాలు, శరీరాలు ప్లూరల్ వాడేది. ఖచ్చితంగా మనం మూడు శరీరాలకి బానిసలుగా ఉన్నాం ప్రస్తుతం. ఒకటి స్థూల శరీరానికి మనం బానిసలుగా ఉన్నాం. ఓకే, నిన్నెవడో అంటున్నాడు నన్ను, మాస్టర్ నేనేం చేసేది, నా శరీరము సహకరించటం లేదు. మీరు చాలా మంది అదే చెప్తారు. ఏమంటారు? నేను చేస్తా మాస్టర్, నా శరీరము సహకరించటం లేదు. నిప్పంటుకుంది అనుకోండి. మిమ్మల్ని పరిగెట్టమని నేనేం చెప్పక్కర్లే. సహకరించనటువంటి శరీరము సడన్ గా ఏమవుతుంది? అంటే అంత అధ్వాన పరిస్థితుల్లో చచ్చిపోతావరా అంటే తప్ప మరి దానికి నేనేం చేయగలను, ఏ గురువు ఏం చేయలేడు. అంచేత ఫస్ట్ పాయింట్ ఇది గుర్తుంచుకోండి, నాకు మోకాళ్ళు నొప్పులు ఉన్నాయి, చేతులు నొప్పి పెడుతున్నాయి, కళ్ళు నొప్పి పెడుతున్నాయి, అది నొప్పి పెడుతున్నాయి. యు ఆర్ ఎ స్లేవ్ టు యువర్ బాడీ, బి ఎ స్లేవ్. బానిసగా బతుకు నేనేం కాదంటే కదా, అది నీ ఇష్టం. ఏంటే నువ్వు బానిసవే, బానిసని బానిసనంటే కోపం వస్తుంది. ఈ కాలంలో అదేంటో చాలా పెద్ద ప్రమాదం. మరేం చేస్తావు, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఇట. యూ డిజర్వ్ రెస్పెక్ట్ ఫస్ట్, దెన్ ఆస్క్ ఫర్ రెస్పెక్ట్ అని నా లాజిక్. కానీ బయట అంటే నన్ను తంటారు అంచేత అన్న మాట పాయింట్ అర్థమైందా. అంచేత మొట్టమొదట మనం భౌతిక శరీరానికి బానిసను. స్పిరిచువలిజం ఏం చేయబోతుందో చెప్పి ఇక్కడ ఆపుతాను నేను ఇవాళ. మొట్టమొదట ఆధ్యాత్మిక విద్య మీకు ఏం నేర్పుతుంది అంటే మీరు భౌతిక శరీరం యొక్క పరిధి నుంచి బయటపడేటట్టు చేస్తుంది. యు విల్ నాట్ బి ఎ స్లేవ్ ఆఫ్ ద బాడీ. రెండవది ఏం చేస్తుంది, మీ సూక్ష్మ శరీరం, మీకు ఒక సటిల్ బాడీ ఉంది, దాని గురించి అసలు డాక్టర్లు వాళ్ళు ఏం పట్టించుకోవట్లే, అన్ఫార్చునేట్ అది. కానీ ఇంకా పట్టించుకోకపోతే ఇంకా మానవీయ మనుగడకు మార్గము లేదు. సూక్ష్మ శరీరం ఏం చెప్తుంది, నువ్వు ఒక విశేషమైనటువంటి పరిస్థితుల్లో ఎలా రియాక్ట్ అవుతావు అని. గోదావరి అనేటటువంటి పిక్చర్కి వెళ్ళాను నేను, చూడండి ఈ యాంగిల్లో చూడండి. సరే ఇంతకీ గోదావరిలో ఏమవుతుందంటే హీరో యాజ్ యూజువల్ సేవ చేసే మానసిక స్థితి కలిగిన వాడు, అందరికీ సేవలు చేసేస్తూ ఉంటాడు. హీరో యొక్క ఈ సేవా ధర్మాన్ని బయటకు చూపించాలి అంటే ఇంకోడెవడో క్యారెక్టర్ ఉంటాడు, వాడు వీడికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా ఉంటాడు. చెప్పింది అర్థమవుతుందా భాషన్? అది మీకు అక్కడ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు. ఐపీఎస్ ఆఫీసర్ అసలు ఎలా ఉండాలి, ఎవరికైనా కష్టం ఉంటే ముందుకెళ్ళిపోవాలి, గబగబగబ వాడికి సహాయం చేసేయాలి, అంతా చేయాలి. సైడ్ హీరోయిన్ ఏం చెప్తుందంటే వాడితో, ఎవరితో, సైడ్ హీరోతో, ఐపీఎస్ ఆఫీసర్, నువ్వు ఐపీఎస్ ఆఫీసరే కానీ నిజంగా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వస్తే అందరికంటే ముందు పారిపోయేవాడివి నువ్వు. నువ్వు చేతకాని వాడు, పనికిరాని దద్దమ్మ, ఒక నయా పైసా కూడా సంపాదించలేడు అనేటటువంటి వాడు ఉండి ఏం చేస్తాడు, సహాయపడతాడు. భౌతిక శరీరాలు ఇద్దరివి ఒకటే, భౌతిక శరీరాల్లో తేడా ఏం లేదు, తేడా సూక్ష్మ శరీరంలో ఉంది. పాయింట్ అర్థమైన ఎందుకు చెప్పాను ఈ ఉదాహరణ, సూక్ష్మ శరీరము ఈ స్థూల శరీరము భౌతిక పరిస్థితులలో ఎలా ప్రవర్తించాలో నిర్ణయిస్తుంది. పాయింట్ అర్థమైందా? ముందు ఇవి రెండున్నాయని గుర్తుంచుకోండి. స్థూల శరీరానికే మనం బాధితులం అంటే అసలు సూక్ష్మ శరీరం మందే జీరో. కానీ కొంచెం సూక్ష్మ శరీరం యాక్టివ్గా ఉన్నవాడు ఇచ్చి ఏం జరుగుతుంది, స్థూల శరీరం నిర్ణయించదు. ఏం నిర్ణయిస్తుంది? సూక్ష్మ శరీరం నిర్ణయిస్తుంది. దీనికంటే ఇంకా సూక్ష్మమైన ఒక శరీరం ఉంది, కారణ శరీరం అంటాం, దాన్ని మనోమయ శరీరం అంటాం, మనస్సు. అంటే ఇప్పుడు మూడు శరీరాలు అర్థమయ్యాయా మీకు, స్థూల శరీరము, పరిస్థితులకు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అనేటటువంటి సూక్ష్మ శరీరము, ఆ పరిస్థితుల్లో నువ్వు రియాక్ట్ అయ్యి ఇందుకు ఏ కారణంతో అలా రియాక్ట్ అవుతున్నావు అనేటటువంటి కారణ శరీరము. ఇందులో అన్నిటికంటే పవర్ఫుల్ ఏది, కారణ శరీరం. ఎందుకంటే అది కనుక యాక్టివేట్ అవుతే ఇవి రెండు అది చెప్పినట్టు చేస్తాయి. ఇప్పుడు అవి రెండు యాక్టివేట్ అవటం లేదు, ఏవి రెండు, సూక్ష్మ శరీరము, కారణ శరీరం యాక్టివేట్ అవటం లేదు. కనుక నువ్వు నాతో ఏం చెప్తావు, నా శరీరము సహకరించుట లేదు. అంచేత నువ్వు నా శరీరం సహకరించటం లేదు అంటే ఇండైరెక్ట్గా నువ్వేం చెప్తున్నావు అంటే నా సూక్ష్మ శరీరం చచ్చినది, మృతప్రాయమైనది, ఇట్ హ్యాజ్ నో లైఫ్. నా కారణ శరీరము చనిపోయినది. పంటర్థమైందా? అంచేత మొత్తం ఈ స్పిరిచువలిజంలో స్థూల శరీరాన్ని నీ కంట్రోల్లో చేసుకునేటటువంటి విద్య నేర్పబడుతుంది, సూక్ష్మ శరీరాన్ని నువ్వు కంట్రోల్లో చేసుకునేటటువంటి విద్య నేర్పబడుతుంది, కారణ శరీరాన్ని కంట్రోల్ చేసుకునేటటువంటి విద్య నేర్పబడుతుంది. అంచేత పూర్వకాలంలో ఉన్నటువంటి రిలిజియన్స్ కి ఇప్పుడున్నటువంటి రిలిజియన్స్ కి తేడా అర్థమవుతుంది కదా. పూర్వకాలం రిలిజియన్స్ లో అసలు ఈ క్లారిటీ లేదు. నీ స్థూల శరీరాన్ని నువ్వు ఇలా డెవలప్ చేసుకో, నీ సూక్ష్మ శరీరాన్ని నువ్వు ఇలా డెవలప్ చేసుకో, నీ కారణ శరీరాన్ని నువ్వు ఇలా డెవలప్ చేసుకో అని చెప్పవు. కానీ ఈ మూడింటిని డెవలప్ చేసుకునేటటువంటి టెక్నాలజీ మాత్రం పాత రిలిజియన్స్ నుంచి మనం తీసుకుంటాం. టెక్నాలజీ ఆ దానికి ఉదాహరణ ఇచ్చాను నేను. మెడిసిన్ ఎక్స్పైర్ అయిపోయినా ఆ మెడిసినల్ టెక్నాలజీ ఎక్స్పైర్ కాలే, అందుకు ఆ ఉదాహరణ ఇచ్చాను నేను. క్లియర్? కానీ టెక్నాలజీలో ఈ మోడర్న్ టెక్నాలజీ డెవలప్ చేసుకుంటే వాళ్ళకంటే మనం బాగా ఎదగవచ్చు. క్లియర్? రెండోది ఏం చెప్పాను, ఏ గురువు దగ్గరికి వెళ్ళినా ఆ గురువుకి బానిస కాకండి. ఆ గురువు మీకు ఈ మూడు మార్గాలలో ఏవైనా చెప్తూ ఉంటే నేర్చుకోండి. చెప్పలేదు, నువ్వు వెళ్తాం వేస్ట్ కదా. గురువు దగ్గరికి ఎందుకు వెళ్తాం? కానీ మా అమ్మాయికి పెళ్లి కావటం లేదు. గో టు ఏ గురువు అండ్ ఆస్క్ హిస్ బ్లెస్సింగ్. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. రోగం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, మందు తీసుకున్నావు, వచ్చేసావు, మళ్ళీ ఆ డాక్టర్ని తలుస్తావా నువ్వు? మళ్ళీ ఎప్పుడు తలుస్తావా? అంతే, ఏ డాక్టర్ అయినా ప్లీజ్ కమ్ బ్యాక్ అంటే వెళ్ళకండి. సీ అగైన్ అడగండి డాక్టర్ది. వీ డోంట్ వాంట్ టు సీ ద డాక్టర్ అగైన్. అలాగే మా అమ్మాయికి పెళ్లి కావాలి అనేటటువంటి ఆ గురువుల దగ్గరికి దయచేసి మళ్ళీ వెళ్ళవద్దు. వీడు కాకపోతే ఇంకోటి ఉంటాడు, నీకు ఇంకో ప్రాబ్లం వచ్చిందనుకో, ఇంకో డాక్టర్ గ్యారంటీగా ఉంటాడు, అందులో డౌట్ ఏ ఉంది. ఇంకో గురువు ఉంటాడు, వెళ్ళు వాళ్ళ దగ్గరికి, ఆ కోరిక తీర్చుకో. కాదండి, మరి డాక్టర్కి ఫీజు ఇవ్వాలి కదా, తీర్చుకో. కానీ ఈ ఫీజు ఇవ్వటం కానీ, నేను చెప్పిన ఉదాహరణ అర్థమవుతుందా? చాలా స్పష్టంగా చెప్పి కొన్ని విషయాలు చెప్తున్నాను నేను. ఇంకా స్పష్టంగా చెప్పాలా? చెప్పలే కదా. గో టు ఎనీ డాక్టర్. అందుకే నేనేం చెప్తాను, ఏ మహానుభావుడు వచ్చినా. కానీ ఆ మహానుభావుడి దగ్గరికి నువ్వు ఒకసారి వెళ్తే ఎందుకు వెళ్ళాలి? డాక్టర్ దగ్గరికి ఒకసారి ఎందుకు వెళ్తాం? అప్పుడు ఏదో రోగం వచ్చింది, తగ్గించుకోవటానికి వెళ్తాం. కానీ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ దగ్గరికి ప్రతిరోజు 3-4 గంటలు కూర్చుంటాం. ఎందుకు? సబ్జెక్ట్ నేర్చుకోవటానికి. అంచేత నువ్వు మహానుభావుడి దగ్గరికి వెళ్ళావు, సరే, వెళ్తే నీకున్న డౌట్స్ కానీ స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో నేను ఎలా కవర్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అని డౌట్స్కి అడిగితే యు గో యాజ్ ఎ స్టూడెంట్. కాదు నాకు ఈ బాధ ఉంది, బాధ చెప్పుకో, తీర్చేస్తాడు, తప్పేం లేదు. యూ కెన్ గో టు ఎనీ డాక్టర్. నువ్వు హైదరాబాద్లో ఉన్నావు, ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడు. నువ్వు ఏ అమలాపురమో ఎక్కడికో వెళ్ళావు, అక్కడ జ్వరం వచ్చింది, ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్తావా, అక్కడ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తావా? అంతే కదా, సింపుల్ కామన్ సెన్స్ అక్కడ. కానీ వాడి వెంటే పడి తిరగటం మొదలెట్టే అనుకున్నావు. ఎందుకంటే గాడ్ ఓన్లీ నోస్ వాడి నీ ఏ రోగం నయం చేశాడు, నీకు ఏ మార్గదర్శనం చేశాడు. ఏమీ లేకుండా అంటే అర్థం ఏంటనమాట, ఫర్ యూ స్పిరిచువలిజం హ్యాజ్ నో మీనింగ్. అటువంటి వాళ్ళే అలాంటి పిచ్చి పనిచేస్తారు. స్పిరిచువలిజం ఇస్ దిస్. ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఇప్పుడు అర్థమైంది కదా, మీ స్థూల సూక్ష్మ కారణ శరీరాల మీద సంపూర్ణ ఆధిపత్యము సంపాదించుకోవటానికి చేసే ప్రయత్నం. ఈ చేసే ప్రయత్నంలో న్యాచురల్ గా ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలలో ఉండే అవకతవకలు కరెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ చేసుకోకపోతే అట, దానికి ఈ యజ్ఞాలు, ఈ స్తోత్రాలు, ఈ ఆసనాలు, ఈ ప్రాణాయామాలు అందుకు ఉపయోగపడతాయి. దేనికి ఉపయోగపడతాయో అర్థమైంది కదా. స్థూల శరీరములో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సెట్ చేసుకోవటానికి ఆసనాలు ఉపయోగపడతాయి. సూక్ష్మ శరీరంలో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ సెట్ చేసుకోవటానికి ప్రాణాయామాలు ఉపయోగపడతాయి. మీ మైండ్ కారణ శరీరాన్ని కరెక్ట్ చేసుకోవటానికి యమ నియమాలు ఉపయోగపడతాయి. అంచేత ఏ గురువైనా మీకు దీని గురించి ఇంట్రొడక్షన్, ఇన్స్ట్రక్షన్, డెవలప్మెంటల్ నాలెడ్జ్ ఇవ్వకపోతే ఆ గురువు జోలికి వెళ్ళకండి, మీ టైం వేస్ట్ అవుతుంది. డైరెక్ట్గా మా గురువు మెడిటేషన్ నేర్పిస్తాడండి, అలాంటి గురువు దగ్గరికి కూడా వెళ్ళకండి. ఎందుకంటే నువ్వు డైరెక్ట్గా మెడిటేట్ చేయలేవు, నువ్వు స్థిరంగా 2 నిమిషాలు కూర్చోలేని వాడు, ధ్యానం ఏం చేస్తాడు అంటే. ఇది నచ్చింది మాస్టర్, మీ మొత్తం లెక్చర్లో ఈ పాయింట్ నచ్చింది, నేను రోజు 1 గంట మెడిటేషన్ చేసేవాడిని, ఇంక చేయను. ఎందుకు చేయం మాస్టర్? ఉందా, మీరు చేస్తూ ఉంటే ఆపకండి దేన్ని. అర్థమైందా? అవన్నీ ఎలా ఉపయోగించుకోవాలో ఈ క్లాసెస్లో నేను మిల్లి మిల్లిగా చెప్తాను. సరే, ఇవాళ చెప్పింది అర్థమైంది కదా. ఫర్గెట్ అబౌట్ ఆల్ రిలీజియన్స్. నేను రెండోది ఏం చెప్పాను, ఈ గురు సత్తా ఫోటో మీ ఇంట్లో ఉండాలి. ఎందుకు ఉండాలో నేను తర్వాత చెప్తాను. అంతే, ఇవాళ చెప్పిన దాంట్లో మీరు ఆచరించవలసింది ఏంటి, దిస్ ఫోటోగ్రాఫ్ మస్ట్ బి ఇన్ యువర్ హౌసెస్. మా ఇంట్లో ఆల్రెడీ ఉంది మాస్టర్. మంచిదే, కానీ కాస్త ప్రామినెంట్గా పెట్టండి, మీ డ్రాయింగ్ రూమ్స్లో పెట్టండి.